ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
శ్రీమద్భాగవతం దశమ స్కందము 1వ స్కంద అధ్యాయం అధ్యాయం 8 శ్లోకం 28
కృష్ణస్య గోప్యాం రుచిరం వీక్ష కౌమార చాపలం శృణ్వన్యా కిల తత్మాతు ఇతి హా ఊచు సమాగతః కృష్ణస్య గోప్య రుచిరం కృష్ణస్య గోప్య రుచిరం వీక్ష కౌమార చాపలం వీక్ష కౌమార చాపలం శృణ్వంత కిల తన్మాతు శృణ్వన్య కిల తన్మాతు ఇతి హోచు సమాగతః ఇతి హోచు సమాగతః కృష్ణస్య గోప్య కృచిరం వీక్ష కౌమార చాపలం శృణ్వన్య కిల తన్మాతు ఇతి హోచు సమాగత
కృష్ణస్య కృష్ణుని యొక్క గోప్య గోపికలు రుచిరం ఆకర్షణీయమగు దీక్ష గాంచినవారై కౌమార చాపలం అల్లరిని శృణ్వన్య ఆ లీలలను మరల మరల వినగోనివారై ఇలా నిజముగా తత్మాతు అతని తల్లి చెందకు ఇతి ఈ ప్రకారము హా నిజముగా ఊచుహు పలుగుచుండిరి సమాగదః అతడ సమకూడిన వారై అర్థం చెప్పింది యేసు భక్తి శిల్పరూపాద్ భావము. శ్రీకృష్ణు యొక్క ఆకర్షణీయముగు అల్లరి చూచి ఇరుగుపొరు గోపవంతులు అతని లీలను మరల మరల వినుగోని వారై యశో చెంతకు వచ్చి ఇట్లు పలుకుచుండిరి. భాష్యం: కృష్ణుని లీలలు భక్తులు సదా పరమ ఆకర్షణీయమై ఉండును. అందువలన యశోద స్నేహితురాండగు ఇరుగుపొరు గోపవంతులు గోష్టమునందు తాము చూసినట్టి శ్రీకృష్ణుని చిరిపనులను ఆమెకు విన్నవించిరి. యశోద తన ముద్దుల కుమారుని కార్యములు వినటకై ఇంటి పనులను ఆపి ఆ గోపవంతులు చెప్పిన విషయములకు ఆనందింపసాగిను. ఓం అజ్ఞాంతిమందజ్ఞానాంజంచలాపే చక్షుమ్మల్పైన తస్మై శ్రీ గురవే నమః. నమా విష్ణుమదాయ కృష్ణదస్తాయ భద్రశ్రీమతే జయప్రదాక స్వామి నామ నమాచారపదాయ నితాయ ద్రౌపదిని గౌరగదరామతి నగరగరామతాన్ని నమా విష్ణుమదాయ కృష్ణదస్తాయ బుద్ధులే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామని నమస్తే సరస్వదేవి గౌరవాన్ని పజాలని నిర్విశేషణ్యవాది పాశ్చాత్య దేశాలని శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసరి గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ యొక్క శ్లోకంలోని శ్రీకృష్ణుని చేసిన అల్లరి పనుల్ని గోపవంతులందరూ కూడా మరల మరల వింటూ యశోదమ్మకు చెప్పి వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారు. దీని ముందు శ్లోకంలోనే ఇక కృష్ణుడు బలరాముడు ఇతర గోపులతో కలిసి గోపవంతులకు దివ్యానందం కలిగిస్తూ ఉన్నారు అని నిన్న శ్లోకంలో మొన్న శ్లోకంలో లీలపరం ప్రభు దాన్ని చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ చిన్నప్పుడు చిన్న ఈ యొక్క బాల రూపంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే అల్లరి పనులు చూసి బృందావనంలో ఉండే గోపవంతులు గోపాలు బృందావాసులు నందయశోదలు కూడా ఎంతో దివ్యమైన ఆనందం పొందుతూ ఉన్నారు. మనం కూడా చిన్నతనంలో చిన్నపిల్లలు ఎన్నో రకాల ఆదరకార్యాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒక ప్రాకుడం అయిపోయిన తర్వాత బుల్లి బుల్లి అడుగులేసుకుంటూ కనిపించిన దోస్తమంతా లాగేది, ఆ బస్సులన్నీ కూడా చిందరవంద చేసేది. తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని కానీ లేదా చుట్టూ ఉన్న పరిసర వ్యక్తులు కానీ వాళ్ళు గమనించే విధంగా అన్ని రకాల కార్యాలు చేస్తూ ఉంటారు. మనం నిత్యం చూస్తూ ఉండే ఇంట్లో కూడా అదేవిధంగా ఈ యొక్క కృష్ణుడు ఈ ముందు చూసుకున్న మోకాళ్లపై ప్రాకరావసరం లేకుండా బాలుడిద్దరును ఇప్పుడు ఏదైనా ఆసరా చేసుకుని నిలబడి నెమ్మదిగా తమ పాదంతో తేలిగ్గా నడవనారంభించి అని 26 శ్లోకంలో భాష్యంలోని ప్రభుపాద వివరించారు. అయితే ఈ శ్రీకృష్ణుడు బలరాముడు కూడా ఇద్దరు కూడా ఎవరి యొక్క సహాయం లేకుండా చుట్టుపక్కల ఉన్న ఏదో ఒక దాన్ని ఆసరాగా తీసుకుని నెమ్మదిగా వాళ్ళు నిలబడి వాళ్ళ పాదంతో తేలిగ్గా నడుస్తూ ఆ బృందాల్లో ఉండే పరిసర ప్రాంతాలు కూడా సందర్శిస్తూ ఈ యొక్క గోశాలలోకి వెళ్తూ అన్ని రకాల అల్లరి పనులను కూడా చేస్తూ ఉన్నారు. అయితే శ్రీకృష్ణ శ్యామసుందర రూపంలో ఉండడం వల్ల అతని శరీరం నిండా కూడా యశోదమాత ఎన్నో రకాలమైన దివ్యమైన ఆభరణాలను కూడా అలంకరించేది. ఆ యొక్క అలంకారాలతోని వీరిద్దరు కూడా ఈ యొక్క గోశాలలో ప్రయాణించినప్పుడు వెళ్ళిన తర్వాత వాళ్ళు పాకురుకుంటూ లేదా బుల్లి బుల్లి అడుగులేసుకుంటూ అప్పుడే పుట్టిన దూడ తోకలు కానీ లేదంటే కొంచెం పెరిగిన దూడలు తోకలు కానీ పట్టుకుని ఆడుకునేవారు. అయితే ఆ దూడలు ఈ కృష్ణుని యొక్క నల్లని స్వరూపాన్ని చూసి అవి భయపడిపోయి ఒక్కసారిగా లేచి పరుగును ఆ యొక్క గోశాలలో పరుగుపెట్టేవి. అయితే ఈ కృష్ణుడు తర్వాత ఈ యొక్క బలరాముడు కూడా ఈ దూడ ఎందుకు పరిగెడుతుందో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు పట్టుతో పడిపోతామని వయంతోనే ఆ దూడ తొక్కును మరింత గట్టిగా పట్టుకునేవారు. ఆ యొక్క దూడ తన ఎవరో గట్టిగా పట్టుకున్నారు ఆ నల్లగా ఉన్న వస్తే అర్థం వాళ్ళకి అర్థం కాక అది ఆ గోశాలంతా కూడా ఆ బురదలోని పేడలోని లేదా చెత్తలో కొన పరిగెట్టేది. ఇలా ఈడ్చుకుంటూ ఆ బురదంతా వెళ్ళిపోయినప్పుడు వీళ్ళు ఆ పరిస్థితిలో ఉన్న అక్కడున్న గోపాలు ఆ గోశాలలో ఉండే ఇతర వ్యక్తులందరూ కూడా పగలబడి పగపగా నవ్వారు అన్నమాట. ఆ స్థితిని చూసి మనం కూడా చూస్తూ ఉంటాం ఆ యొక్క కృష్ణ ఎంతో అలంకరించినాక ఆ యొక్క ఒంటి మీద పేడ తర్వాత ఇతర చెత్త చెదారంతా కూడా పడిన తర్వాత ఆ యొక్క దృష్టితో తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత యశోదమాత వాళ్ళని చూసి నవ్వాలో లేదంటే అలంకరణ ఎంత బాగా చేశాను వీళ్ళంతా పాడు చేసుకున్నారని బాధపడాలి అర్థం కాక ఆమె వాళ్ళని తిరిగి తిరిగి మళ్ళీ వాళ్ళు శుభ్రం స్నానం చేయించి మళ్ళీ కొత్త బట్టలు వేసి మళ్ళీ వస్త్రాకలు చేసేది. ఈ విధంగా వాళ్ళు ఆ యొక్క గోశాలలో కానీ ఆ ఇంట్లో ఉండే వస్తువులన్నీ కూడా చంద్రవంతంగా చేస్తూ అలరి చేస్తూ ఉండేవారు. ఒక సందర్భంలో శ్రీకృష్ణుడు తన పొరుగు ఇంట్లో ఉండే గోపేంద్ర ఇంట్లోకి మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ తనకి అందుబాటులో ఉండే కుండని లోపల వెన్నం తీసుకోవడం కోసం చేపెట్టాడు. ఎప్పుడైతే ఆ వెన్నం తీసుకుని నోట్లో పెట్టుకుందాం అనుకుంటున్నాడో అదే సమయంలో గోపవంతులు వచ్చి కృష్ణుని పట్టుకున్నారు. ఏ కృష్ణ ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగారు. అబ్బే ఏం లేదు ఊరినే వచ్చానని చెప్పాను. మరి ఊరినే వచ్చినట్టయితే నా వెన్నకుండలో ఎందుకు చేపెట్టావని అప్పుడు కృష్ణుడికి తప్పు దొరికిపోయినా అనుకున్నాడు. ఎట్లా దాన్ని తప్పించుకో అర్థం కాలేదు. ఏం లేదు నా చేతికొని కడియం చాలా బిగుగా ఉంది అందుకే వెన్నకుండలో పెడితే చల్లగా ఉంటుందని పెట్టానన్నాడు. అప్పుడు ఆ గోపంత ఆ యొక్క కృష్ణుని యొక్క చమత్కారానికి నవ్వుతూ ఆయన్ని బుజ్జగించి మళ్ళా ఇంటికి పంపించేసింది. ఈ విధంగా ఆ యొక్క కృష్ణుడు ఇంట్లో కొన్ని సమయాల్లో దొంగతనం చేస్తూ ఉంటాడు. దొంగతనం దొరికిపోయినప్పుడు చమత్కారంగా వాళ్ళ దగ్గర తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అదేవిధంగా మనం పెద్దప్రభు క్లాసులో కూడా వింటూ ఉంటాం నల్లపల్లి కదా, ఇది అందరికీ కూడా మీకు తెలిసిందే. ఒక సందర్భంలో ఈ యొక్క కృష్ణుడు ఆ యొక్క గోప గ్రామంలో ఉండే గోపాసు ఇంట్లో వెళ్ళి పాలు వెన్న తర్వాత ఇతర మా నవనీతనగాన్ని కూడా దొంగలిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక గోపంత ఆ యొక్క పాలని ఎంతో అద్భుతంగా మరగబెట్టి ఆ యొక్క చల్లబారిన తర్వాత వాటిని తీసుకున్నట్టే ఎంతో మధురంగా ఉంటుంది అనమాట. అంత ప్రత్యేకమైన పాలు. ఆ పాలని మరగబెట్టిన చల్లార్చడం కోసం పక్కన పెట్టిందన్నమాట. పక్కన పెట్టి తన కూతురు చెప్పింది, జాగ్రత్తగా ఉండు నల్లపిల్లి వస్తుంది, నువ్వు అజాగ్రత్తగా ఉన్నట్టయితే ఈ పాలన్నీ కూడా తాగి తాగేసి వెళ్ళిపోతుంది జాగ్రత్త అని చెప్పాడు. అప్పుడు ఆ పాపకు అర్థం కాలేదు, నల్లపిల్లి నాలుగు ఏంటంటే పాలు తీసుకెళ్ళిపోవడండి సర్లే నేను చూస్తానులే అన్నది. ఏ నీకు తెలియదు ఆ నల్లపిల్లి సంగతి, అది చాలా చమత్కారమైంది అని చెప్పింది తల్లి. అయితే సరేనే ఇద్దరు ఆ యొక్క పాల దగ్గర ఉంటూ వాళ్ళ దైనందిన కార్యక్రమం గడుపుతున్నారు. ఈలోపు పక్క వీధిలో గాజులు అమ్ముకుని వాడు వచ్చాడు అనమాట. అంటే ఇప్పుడంటే మనకి గాజులు అమ్మడానికి ఎవరు రావట్లేదు, మన పూర్వకాలంలో వచ్చేవారు. నా ఓల్డెన్ డేస్లో మనకు తెలుసు గాజులు అంటే తిరిగేవారు అనమాట. మనం ఇప్పుడు మన బ్యాంకింగ్ షాప్కి వెళ్తా ఉన్నాం. అయితే అప్పటి కాలంలో ఆ విధంగా వచ్చినప్పుడు ఈ యొక్క గొప్పంత తన పాపకు చెప్పింది, పక్క వీధిలో గాజులు వచ్చాయి, నేను కొనుక్కుని వస్తాను, నువ్వు అంతవరకు జాగ్రత్తగా ఈ యొక్క పాలన కాపుకాయని చెప్పింది. సరేనమ్మా అని చెప్పి ఆ పాప అక్కడ ఉంది. సరే ఆ వెంట పక్క ఇదిలోకి వెళ్ళింది. అప్పుడే కృష్ణుడు టక్కన ప్రతిష్టమయ్యాడు, మెల్లిగా వచ్చాడు. చూశాడు ఆ వెంట, ఏంటి ఇక్కడ ఉన్నావు అని అడిగాడు. ఆ ఏమీ లేదు, నల్లపిల్లి వస్తుందంట, అందుకోసం మా అమ్మ చెప్పింది జాగ్రత్త కాపు కాస్తున్నాను అన్నాను. అవునా, అయితే నేను నీ తోడుంటాను, మన ఇద్దరం కాపు కాద్దాం అని. పాపం ఈ పాపకు తెలియదు కదా, సరే నువ్వు కూడా కాపుకాయ అని చెప్పింది. ఇద్దరు కలిసి చూస్తా ఉన్నారు. కృష్ణుడు మరి ఆ పాప ఉంటే పాలు తాగడం వీలు కాదు కాబట్టి ఏదో విధంగా ఆ పాపని పంపించాలనడంతో ఆ మాట మాట్లాడుతూ, నీకు తెలుసా పక్క వీధిలో గాజులు మావాడు వచ్చాడు, మీ అమ్మ నీకు కొనుక్కుంట గాజులు మీ అమ్మకు మాత్రం కొనుక్కుంటుంది, చూసావా ఎంత బాగోలేదో, నువ్వు పోయి అర్జెంటుగా వెళ్ళి ఆ యొక్క గాజులు నువ్వు కూడా తీసుకో అని చెప్పింది. అప్పుడు ఈ పాప అంది, లేదు మొన్ననే నేను కొన్నది అమ్మ, నాకు మళ్ళా ఎందుకు ఉంటుంది, నేను కొన్నది లెక్క వచ్చిందంటే, లేదు నువ్వు వెళ్ళాలి, ఆ గాజులు కొనుక్కుంటే ఎంతో బాగున్నాయి, నేను కూడా మా అమ్మ ఇప్పుడు కొనుక్కుంది, నేను చూశాను, నువ్వు కూడా పోయాను తెచ్చుకోను. సరే మన నల్లపిల్లి వస్తారు కదా అంటే, నల్లపిల్లి నేను చూసుకుంటాలే నువ్వు ఇబ్బో అని చెప్పాడు. అప్పుడు ఈ పాప ఆ తల్లి దగ్గరికి వెళ్ళింది. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు కూడా కొనిపెట్టే ఈ యొక్క గాజులు అని. అప్పుడు ఈ తల్లి చెప్పింది, ఇప్పుడు గాజులు కొనుకుంటున్నారే, నిన్ను పాల దగ్గర పెట్టాను కదా, నువ్వు పాలు నదులు ఎందుకు వచ్చావు అని. ఆ పాల దగ్గర కృష్ణుడు ఉన్నాడమ్మా అని అంది. అదిగో అక్కడే నల్లపిల్లమ్మా అని చెప్పి పరిగెత్తుకుని వచ్చారు. తిరిగి వచ్చి చూస్తే పాలు మొత్తం ఖాళీపోయాయి. ఆ విధంగా ఆ కృష్ణుడు ఆ గోపాసుల్ని బృందావన గోపాలని ఎప్పుడు కూడా దివ్యానం చేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం అన్ని కూడా వీళ్ళందరూ చేసిన చిలుపనని కూడా ఈ యశ్వ దగ్గరకు వచ్చి ఈ గోపాల దగ్గర కూడా చెప్పి, మీ అబ్బాయి మా ఇంట్లో ఆ విధంగా చేశాడు, ఈ విధంగా చేశాడు అని రకరకాల ఈ విషయాల గురించి వాళ్ళు చర్చిస్తూ ఉన్నారన్నమాట. తను కృష్ణుడు చేసిన ఈ కార్యక్రమాన్ని కూడా యశోదమాత తన పనులను ఆపేసి ఎంతో ఆనందం పడుతూ వారందరూ కూడా చర్చించుకుంటూ ఉండేవారు. ఒక సమయంలో ఈ యొక్క కృష్ణుడు వారింట్లోకి వెళ్ళిన తర్వాత వెన దొంగలించడానికి ఏమీ లేకపోయినా, పాలు తాగడానికి ఏమీ లేకపోయినా, లేదంటే నవనీతం లేకపోయినా, ఏమీ లేకపోతే అతను చాలా కోపం చేసేది. వెంటనే వారింట్లో నెంబర్ వన్ వేసేసి బయటకు వచ్చేసాడు అనమాట. ఇంకా వాళ్ళందరూ కూడా తిట్టుకునేవారు అనమాట, ఈ ఎట్లా వచ్చి ఇట్లా పనిచేశాడని. లేదంటే ఆ ఇంట్లో ఉన్న చిన్న పాపకి గట్టిగా ఒక సొంటి పక్కకి వెళ్ళేవాడు అనమాట. ఆ పాప కయ్య అని ఆదేశించిన తర్వాత అక్కడి మళ్ళీ కనిపించకుండా పోయాడు. ఈ విధంగా చిరు పనులు చేసుకుంటూ వాళ్ళందరూ కూడా ఎంతో దివ్యమైన ఆనందాన్ని కలుగజేస్తూ ఉన్నారు. అయితే భగవంతుడు ఈ కార్యక్రమం చేస్తే మనకి అలాగే గోపవాసులకి అందరూ కూడా మనం ఈ లీలలు ఎన్నిసార్లు విన్నా కూడా మనకి ఆనందం వస్తుంది. ఎందుకంటే భగవంతుడి లీలలు దివ్యమైనది, జన్మ కర్మ చమే దివ్యం. ఎందుకంటే భగవంతుని యొక్క లీలలు ఆయన కర్మలు ఎంతో దివ్యమైనవి. అందువల్ల ఆ లీలను మనం మన్నా మళ్ళా విన్నా గానీ లేదా మన్నం చేసినా గానీ మనకు ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది. కానీ అవే కార్యక్రమాలు మనం చేస్తే మన తంతాలు పడుకుంటున్నాం, ఎందుకంటే మనం సాధారణ జీవులం కాబట్టి. అదే విషయాన్ని ఇక్కడ భాగవతం కూడా చెప్తోంది. ఇదే శ్లోకంలో కూడా సున్వంత్య అని చెప్తుంది. అదే విషయాన్ని శ్రీమద్ భాగవతం 1వ స్కందం 2వ అధ్యాయంలోని 17 నుంచి 21వ శ్లోకం వరకు ఇక వివరణ సుఖదేవి కోసం మధ్య అండ్ ఎంతో క్లియర్గా వివరించారు. అదేంటంటే, శృణ్వతాం స్వకర కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్తోహభద్రాణి విధునోతి సుహృదస్థాన్ అని ఆ శ్లోకం వివరిస్తుంది. దాని యొక్క సారాంశం ఏంటంటే, శ్రద్ధావంతమైన భక్తులు శివభిలాషుడు శ్రీకృష్ణ భగవానుడు యొక్క పుణ్యపదమైన ఆయన దివ్యలీల కథల యొక్క శ్రవణయందు ఆనందం పెంచుకుని అతని భక్తుని యొక్క హృదయం నుండి భౌతిక సుఖాభిలాషాన్ని కూడా తొలగిస్తాడు అని ఆ శ్లోకం చెప్తుంది. అంటే ఎవరైతే శ్రద్ధతో భగవంతుని యొక్క పుణ్యప్రదమైన దివ్యలీలను శ్రవణం చేస్తాడో లేదా మన్నం చేస్తాడో, అప్పుడు ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ భక్తుని హృదయంలో ఉండే అన్ని రకాల భౌతిక సుఖాభిలాషాన్ని కూడా తొలగిస్తాడు అని చెప్తుంది. ఆ విధంగా ఆ యొక్క భక్తుడు పవిత్రుడవుతాడు, భగవంతుని పట్ల ఆకర్షుడవుతాడు అని చెప్తుంది. అది ఎట్లా అని మనకి సందేహం ఉంది. ఎందుకంటే మనం ఎంతో కాలంగా ఈ యొక్క భాగవతాన్ని వింటూ ఉన్నాం, ఎన్నో రకాలుగా మనం శ్రవణం చేస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. కానీ మనకి ఆ యొక్క పరివర్తన, భౌతిక శోభాభిలేషాన్ని కూడా ఎందుకు చూడట్లేదంటే ఇక్కడ వివరణ అదే శ్లోకాల్లోని ఖండించబడింది. అది ఏ విధంగంటే మనం ఎంత ఎక్కువ శాతం భగవంతుని దివ్యలీలను శ్రవణం చేస్తామో అంత ఎక్కువగా దివ్య ఆనందాన్ని, సంపృతిని మనం కలిగి ఉంటాం. ఆ విధంగా మనం భౌతిక విషయాల నుండి విముఖులవుతామని ఆ యొక్క శ్లోకాలు వివరించబడింది. దానికి ఉదాహరణ, ఆకలిగా ఉన్నవాడు తాను తినే ప్రతి ముద్ద పట్ల ఎంతో సంతృప్తి శక్తిని పొందుతాడు. ఉదాహరణకి మనం రాబోయే ఆదివారం ఏకాదశి, ఏకాదశి రోజు మనం ఉపవాసం ఉంటాం. మరోనాడు ద్వాదశి రోజు కడుపంతా స్పిల్ ఆకలితో ఉంటుంది. అప్పుడు ద్వాదశి శ్రీస్టులో ఉండే ప్రతి ముద్దను కూడా మనం ఎంజాయ్ చేస్తాం. ఆ ఎంత అద్భుతంగా ఉంది సాంబార్ రైస్, ఎంత అద్భుతం సబ్జీ రైస్, ఇది ఎంత అద్భుతంగా ఉంది సంబాడ ఆర్సం, థింక్ ఎనీథింగ్ కూడా మనం స్వీట్గా హాట్ కానీ ఎంజాయ్ చేస్తూ దాన్ని సంతృప్తికరంగా భోజనం చేస్తాం. ఎంత ఎక్కువగా మనం భోజనం చేస్తామో అంత ఎక్కువగా మనం శక్తిని పొందుతాం. అదేవిధంగా మనం కృష్ణ యొక్క దివ్యమైన లీలని, ఆయన యొక్క కర్మల్ని మన శ్రవణం ఎంత ఎక్కువ చేస్తామో అప్పుడు మన యొక్క ఆత్మ అంత ఎక్కువగా సంతృప్తి అండ్ ఆజ్ఞాశక్తిని పెంపొందించుకుంటుంది అని ఆ యొక్క భాషల ప్రభుపాదాలు వివరిస్తూ ఉన్నారు. అందులో మనం మన యొక్క 24 గంటల కార్యక్రమంలో ఉదయం సాయంత్రం ఉండే దైనిక కార్యక్రమంలో మనం అత్యధికంగా భగవంతుని యొక్క దివ్య కార్యక్రమాల్లో సేవల్లో కావచ్చు, శ్రవణంలో కావచ్చు, లేదంటే మననంలో కావచ్చు అంటే జపంలో కావచ్చు, ఇతర కార్యక్రమం మనం తీవ్రంగా ఉన్నప్పుడు మనలో ఆజ్ఞాశక్తి అభివృద్ధి చెందుతుంది. అదే సమయంలో ఆత్మ సహసిద్ధంగా భగవంతుతో సంబంధం కలిగి ఉంటుందండి. అప్పుడు అది సంతృప్తికరంగా జీవితం గడుపుతుంది అన్నమాట. అయితే ఆ విధంగా అది సంతృప్తి పడిన తర్వాత ఆ నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనం డిస్కస్ చేసినట్లయితే, కృష్ణ యొక్క దివ్యలీలలో శ్రవణం ఎక్కువగా చేయడం వల్ల మూర్ఖ మన మనసుకి అది ఒక చక్కని యొక్క వైద్యం వంటిది. ఆ తర్వాత ప్రసాదం స్వీకరించడం భవరవుకి సరైన పథ్యం వంటిది అని ఆ ప్రభుత్వ భాషను వివరిస్తున్నారు. అయితే ఈ యొక్క భగవంతుని యొక్క దివ్యమైన లీలలో మనం ఎక్కువగా మన్నం చేయడం కానీ ఆ శ్రవణం చేయడం చేస్తే ఈ యొక్క చెత్త మనసు, ఇది ఎప్పుడు కూడా ఈ యొక్క భౌతిక దేహంతో నేను కృష్ణు కాకుండా స్వతహాగా ఎట్లా ఆనందం పొందాలి అని నిరంతరం తప్పిస్తుంటుంది. కాబట్టి అటువంటి భావం నుంచి ఈ యొక్క కృష్ణ యొక్క దివ్యమైన లీలలు విడనం చేయడం ద్వారా అది మూర్ఖమైన మనసు ఆ భౌతిక విషయాల నుంచి అది విముక్తిని పొందుతుంది, అంటే వదిలిపెట్టేస్తుంది. ఆ విధంగా వదిలిపెట్టి అది కృష్ణ యొక్క భక్తి సేవలో అది నిమగ్నమై అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా అంతేకాకుండా భగవంతుని ప్రసాదం స్వీకరించడం ద్వారా భవరోగికి సరైన పథ్యం అది. ఏదోకి మనం ఏదైనా మనకు జ్వరం కావచ్చు, అప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మనకు ఒక మెడిసిన్ ఇస్తాడు, అంటే ఔషధం. ఔషధంతో పాటు కొన్ని నియమాలు కూడా చెప్తాడు, నాయన ఈ పని చేయొద్దు, ఈ పని చేయను. ఆ రెండు చేస్తూ అదే సమయంలో ఔషధాన్ని తీసుకోవడం ద్వారా మనలో ఉండే రోగం నివారింపబడుతుంది. అదేవిధంగా కృష్ణుని యొక్క దివ్యమైన లీలలు మనం శ్రవణం చేయడం ద్వారా, భగవంతుని యొక్క అర్పించిన ప్రసాదం స్వీకరించడం ద్వారా, ఆ రెండు పథ్యము ఔషధము రెండు స్వీకరించడం ద్వారా మనలో ఉండే ఈ భవ రోగం పూర్తిగా, భవరోగం అంటే నేను దేహము ఈ భౌతికను అనుభవించాలి అనే కోరిక రెండు కూడా పూర్తిగా నశించబడతాయి. ఆ విధంగా మనం కృష్ణ చైతన్యంలో అభివృద్ధి చెందుతామని అక్కడ సారాంశం చెప్పబడుతుంది. అయితే ఆ విధంగా మనం అభివృద్ధి చెందిన తర్వాత భక్తులు కృష్ణ దివ్యలీల శ్రవణం చేతి నివిక్రయించో క్రమంగా తన నిర్దిష్టితను తెలుసుకోగలుగుతాడు అని మరి చెప్తుంది. ఎప్పుడైతే మనం ఈ కృష్ణ చైతన్యంలో మెల్లమెల్లగా మనం అభివృద్ధి చెందుతూ ఉంటామో అప్పుడు ఈ భగవంతుని దివ్య నామ శక్తి వల్ల మన యొక్క నిజమైన స్థితి అంటే సచ్చితానంద స్వరూపం అనేది మనకి అవగతం అవుతుంది. నేను దేహం కాను, నేను ఆత్మస్వరూపుని, నా శాశ్వత సంబంధం భగవంతుతో సంబంధం కలిగి ఉండడం అనే విషయాన్ని మనం గ్రహించగలుగుతాం అన్నమాట. అప్పుడు భగవంతుని కరుణచే కలతలు తన నుండి తాను రక్షించుకున్న సామర్థ్యం పొందటం వలన ఆ కలతలు వాటంత అవే మనసు నుండి దూరం అవుతాయి. అంటే ఎప్పుడైతే మనం ఆ యొక్క కాన్షియస్నెస్ మన యొక్క చైతన్యం అభివృద్ధి చెందుతుందో అప్పుడు భగవంతుని కృప వల్ల, కరుణ వల్ల మనలో ఉండే అన్ని రకాల కలతలు అవన్నీ కూడా మనకు అంటే తనకు తానుగా రక్షించుకునే సామర్థ్యం మనకు వస్తుంది. సపోజ్ మనం భక్తి సేవ చాలా తీవ్రతగా పొందుతూ ఉన్నప్పుడు కొన్ని రకాల ఆటంకాలు కలతలు మనకు ఏర్పడుతుంటాయి. మనం తీవ్రతగా ఉన్నప్పుడు ఆ కలతల్ని ఆ ఆటంకాలను ఎట్లా అధిగమించాలో మనకి తెలివితేటలు భగవంతుడు తెలుస్తాడు. ఎందుకు మనం భక్తి సేవలో స్థిరంగాను ఎంతో ఉద్ధృతిగా ఉన్నాం కాబట్టి భగవంతుడు మనకుంటే అటువంటి ఆలోచనని ఇస్తాడు, బుద్ధిని ఇస్తాడు. అదేవిధంగా ఆ కలతలు వాటంటవే మన మనసు నుంచి దూరం అవుతాయి మెల్లిమెల్లిగా. ఆ విధంగా దూరం అయిన తర్వాత అప్పుడు భక్తుడు ఆ యొక్క రజోస్తమం గుణ ప్రభావితమైన కామము, అజ్ఞానము, లోభము, మూర్ఖత్వము, నిద్ర, విషయ కోరికలనే అన్నీ కూడా తన హృదయం నుంచి అదృశ్యమై సత్వగుణ స్థితికి వస్తాడు. ఎప్పుడైతే ఆ విధంగా అంటే మనం ఈ యొక్క కృష్ణ చైతన్యంలో మనం ఆ యొక్క భగవంతుని దివ్యమైన భక్తి సేవలో సక్రమంగా నిమగ్నం అవుతూ ఆ యొక్క స్థితిలో మనం ఉన్నప్పుడు మనం మనకు నిజస్థితి అవగాహన చేసుకుని సచ్చిదాన స్వరూపమైన ఆత్మని ఎందు మనం సిడవుతాం. ఆ విధంగా సిడైన తర్వాత మనం రజోస్తమ గుణాననే ప్రభావాల ద్వారా ఏర్పడే మనలో ఉండే కామము, అజ్ఞానము, లోభము, మూర్ఖత్వము, నిద్ర, విషయ కోరికలు ఇవన్నిటి నుంచి మనం మెల్లిమెల్లిగా దూరం అయిపోతాం. అంటే వాటి మన దూరం అవుతాయి. అప్పుడు మనం సత్వగుణ స్థితిలో వస్తాం. అంటే ప్యూర్ కాన్షియస్నెస్ అన్ని కూడా సత్లక్షణాలు కలిగి ఉండేలా గుణాలకి వస్తాం. ఆ విధంగా వచ్చిన తర్వాత భక్తి సేవ ద్వారా ఆ యొక్క భక్తుడు వాసుదేవ స్థితిని పొందుతాడు. అంటే శుద్ధ సత్స్థాయికి వెళ్తాడు. అంటే అన్ని కూడా భగవత్ సంబంధిత కార్యక్రమాలు నిమ్మడం కావడం, భగవత్ కార్యాలయం చేయడము, భగవత్ సంబంధిత వ్యక్తులతోనే కలిసి తిరగడం, ఇటువంటి కార్యక్రమాలు అతను నిమగ్నం అవుతాడు. ఆ విధంగా భక్తి సేవ ప్రభావితమైన భక్తుడు భగవత్ విజ్ఞానం సంపూర్ణ అవగాహన చేసుకుంటాడు అని నాకు ప్రభాతర్ భాషలో వివరిస్తా ఉన్నారు. ఎప్పుడైతే మనిషి సత్వగుణంలోకి వస్తాడో భగవత్ శాస్త్రాన్ని సరియైన విధంగా అవగాహన చేసుకుంటాడు. మనం రజోతమగుణం ఉన్నప్పుడు ఆ భగవత్ తత్వాన్ని కానీ భగవత్ శాస్త్రాలు కానీ మనం రజోతమగుణం ఉన్న భావంలోనే మనం అవగాహన చేసుకుంటాం, కానీ మనకి సరిగా అవగాహన చేసుకోవడం మనకు వీలు కాదు. అందువల్ల భక్తుడు ఖచ్చితంగా సత్వగుణానికి అభివృద్ధి చెందాలి. అప్పుడే అతను శుద్ధ సత్తాయికి చేరుకుంటాడు. అంటే వాసుదేవ స్థితికి, అంటే నిరంతరం భగవంతుని పైన మనం చేయగలే స్థితికి చేరుకుంటాడు. ఆ విధంగా భగవత్ ప్రేమ సంపూర్ణంగా లేదనే భక్తుడు జలము లేక మత్స్యం బతకలేనట్లు అతడు భగవంతుని సంబంధం లేకుండా క్షణకాలం కూడా జీవించలేడు అని. అంటే మనం ఎప్పుడైతే వాసుదేవ స్థితికి చేరుకుంటాడో జీవుడు, అంటే కంప్లీట్ గా దేవదేవుడే నా యొక్క పరమగతి, ఆయన గురించి నేను నిరంతరం చింతించాలి, ఆయనకే నేను సేవ చేయాలి, ఆయన కార్యక్రమం నిమగ్నం కావాలి అని ఎప్పుడు చింతిస్తూ ఉంటాడో అప్పుడు అతనికి స్థితి ఏ విధంగా ఉంటుందంటే నీరు లేకపోతే చేప ఏ విధంగా విలవిలాడిపోతుందో అంటే చనిపోతుందో అదేవిధంగా భక్తుడు భగవంతుతో సంబంధం లేకపోతే అతను క్షణకాలం ఉండలేనని పరిస్థితి చేరుకుంటాడు. ఆ విధంగా సంబంధం కలిగిన తర్వాత అతడు ఎంతో దివ్యమైన ఆనందాన్ని తర్వాత ఎంతో కృష్ణలీలలో పూర్తిగా నిమగ్నం ఉంటాడు. అటువంటి స్థితి ఈ బృందావనంలో ఉండే బృందావన వాసులు కావచ్చు, నంద యశోదులు కావచ్చు, గోపాలు గోపికలు కావచ్చు, వాళ్ళందరూ కూడా అటువంటి స్థితిని పొంది ఉన్నారు. అందువల్ల వాళ్ళందరూ కూడా నిరంతరం కృష్ణ గురించి చింతిస్తున్నారు, కృష్ణ యొక్క కార్యక్రమంలో నిమగ్నం అవుతున్నారు, కృష్ణుని ఏ విధంగా సంతోషపెట్టాలని నిరంతరం తాపత్రపడుతున్నారు. బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క గోవుల్ని తీసుకుని ఆ యొక్క వనవాసం అరణ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ పరిసరాల్లో ఉండే చెట్లన్నీ కూడా కృష్ణుని సంతోషపరచడం కోసం వాటికున్న పూలన్నీ కూడా ఆ కృష్ణుడు వెళ్లే మార్గంలో దహిస్తూ ఉన్నాయి. తర్వాత ఎండ కృష్ణ మీద పడకుండా ఉండడం కోసం కొన్ని మొక్కలు అంటే కొన్ని చెట్లు కృష్ణుడికి అడ్డుగా అంటే ఆ ఎండ పడకుండా సూర్యరసం కృష్ణ మీద పడకుండా కాపాడుతూ ఉన్నాయి. ఇలా బృందావనంలో ఉండే ప్రతి జీవి అవి ఏ రూపంలోనూ ఉండొచ్చు, అది పశు రూపంలో ఉండొచ్చు, వృక్ష రూపంలో ఉండొచ్చు, లేదా మొక్క రూపంలో ఉండొచ్చు, ఏ రకమైన దేహాన్ని కలిగి ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా కృష్ణుని ఏ విధంగా సంతృప్తిపరచాలి అనే భావన పూర్తిగా నిమగ్నం ఉన్నాయి. ఆ విధంగా పక్షుల్ని కూడా కృష్ణుడు వస్తున్నప్పుడు కిలకల రావాలు, లేదా కోయిల్ ఎంతో అద్భుతమైన రాగాలు గీస్తూ కృష్ణుని ఆనందపరుస్తూ ఉన్నాయి. ఆ విధంగా అవన్నీ కూడా కృష్ణు యొక్క దివ్య లీలలో నిమగ్నమై ఉన్నాయన్నమాట. అటువంటి స్థితి ఇక్కడ మనం ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో అవన్నీ కూడా ఆ స్థితిని పొంది ఉన్నాయి కాబట్టి అవి నిరంతరం కృష్ణుని బట్టే ఆ యొక్క కృష్ణుని ఏ విధంగా సంతృప్తిపరచాలనే భావనని పూర్తిగా మనలోనే ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ సమాగత అని ఇక్కడ ప్రభాతర్ అంటే సమకూడిన వారై అంటే అందరూ కలిసి అక్కడ ఆ విషయం గురించి చర్చిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ బృందావన వాసులు అందరూ కూడా అక్కడ నందయశోదులతోని లేదా యశోదమతో కలిసి గోపులందరూ కలిసి కృష్ణుడు ఇటువంటి లీలు చేశాడు, అటువంటిగా ఆ విధంగా మమ్మల్ని ఆనందపరిచాడు, ఇటువంటి చిలి పనులు చేశాడు అంటూ వాళ్ళు మరిన్ని మరీ ఆ విషయాలు మళ్లీ మళ్లీ అవే చెప్పుకుంటూ ఉన్నారు, అవే వాటి పైన ఆనందిస్తూ ఎంతో దివ్యమైన అనుభూతి పొందుతూ ఉన్నారు. ఆ విధంగా ఈ యొక్క భగవద్గీత నుంచి కూడా మళ్ళీ 10వ అధ్యాయం 9వ శ్లోకంలో మచ్చిత మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత మామనిత్యం తుష్యంత చ రమంచిత అని ఆ యొక్క శ్లోకంలో ఏమని చెబుతానంటే నా యొక్క శుద్ధ భక్తుల ఆలోచనలు నాయందే నిమగ్నమై వారి జీవితము సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గురించి ఒకరికొకరు బోధించుకొంచు, మరి చర్చించుకొంచు, గొప్ప సంతృప్తిని ఆనందం అనుభవింతురు అని ఆ శ్లోకం వివరిస్తుంది. ఇక్కడ గోపవాసులు కావచ్చు లేదా బృందావనవాసులు కావచ్చు, గోపికలు వాళ్ళు నిరంతరం అటువంటి భావంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కృష్ణుని గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారు, చర్చించుకుంటూ ఉన్నారు, ఆ యొక్క లీలలు తెలుసుకుంటూ వాళ్ళు మననం చేసుకుంటూ గొప్ప సంతృప్తి ఎంతో ఎంతో ఆనందాన్ని అనుభూతిని పొందుతూ ఉన్నారు. ఇక్కడ మనం ముందు చర్చించిన విధంగా ఎవరైతే కృష్ణు యొక్క దివ్యమైన నామాన్ని నిరంతరం శ్రవణం చేస్తుంటాడో అటువంటి వ్యక్తి ఇక ఎంతెంత ఎక్కువగా అధికంగా మనం ఈ కృష్ణనామాన్ని వింటామో అంత అధికంగా సంతృప్తిని తర్వాత ఆజ్ఞాశక్తిని పెంపొందించే రీతి మనం కూడా ఈ కృష్ణ యొక్క దివ్యమైన లీలను మన ఎంత ఎక్కువగా మనం సత్యిస్తామో అంత ఎక్కువగా మనం భౌతిక కర్మశాల నుంచి మనం దూరంగా ఉండగలుగుతాం. లాస్ట్ 10 డేస్ బ్యాక్ కృష్ణస్వామి ప్రభు వచ్చి మనకి ఆయన యొక్క లెక్చర్స్ లో ఎన్నో రకాల విషయాలు మనం తెలియజేశారు. ఆయన లెక్చర్స్ వింటూ ఉన్నప్పుడు మనకి ఆ యొక్క భౌతిక విషయాలు కానీ లేదంటే ఈ యొక్క భోగాలు అనిపించాలని తాపత్రయం కానీ ఇవేం కూడా మనకి కలగట్లేదు. ఎందుకంటే శుద్ధభక్తి యువతల సాంగత్యంలోని వారి దగ్గర మనం శ్రవణం చేయడం ద్వారా మనం ఆ యొక్క కల్మషాల నుంచి మనం దూరపడి ఇప్పుడు కూడా కృష్ణ జీవితంలో స్థిరంగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. అటువంటి స్థితి మనం ఆ యొక్క భక్తుల సాంగత్యం ఉన్నప్పుడే మనకు వీలవుతుంది, లేకపోతే వీలు కాదు. ఇక సమాగత అంటే భక్తులు అందరూ కలిసి ఈ విషయాన్ని మరీ మళ్లీ చర్చించుకోవాలి, ఆ యొక్క దివ్యమైన ఆనందాలు పెంపొందించుకోవాలి అని ఎక్కుతుంది. అంతేకాకుండా భక్తులందరూ కూడా ఈ యొక్క అపరాధం లేకుండా స్థిరంగా హరికృష్ణ మంత్రం కీర్తించట, జపించట, శ్రవణం చేయడం ద్వారా అనే విషయాన్ని నిరంతరం కొనసాగించో అది నిత్యం జలం ఏ విధంగా వృక్ష బీజానికి వేసినట్టయితే బీజం ఏ విధంగా మొలకెత్తుందో ఆ విధంగా మనలో ఉండే భక్తిలత బీజం అభివృద్ధి చెందుతుంది అని ఆ శ్లోకంలో భాషలో ప్రబోధ వివరిస్తూ ఉన్నారు. అంటే మన యొక్క సరస్వతి తెలుసుకుని, అంటే నేను దేహం కాను ఆత్మ, నా సరస్వతి భగవంతుతో సంబంధం కలిగి ఉండం, ఆయన పట్ల భక్తి సేవలు నిమగమై ఆయన సంతృప్తిపరచడం అనే అవగాహన చేసుకుని మన హృదయాంతలో ఉండే భక్తులని క్రమక్రమంగా పెంచుకుంటూ అంతిమన గోలోకధామంలో ఉండే కృష్ణ చెంతకి చేరి అక్కడ విశ్రమించి ఆయన పాదాల చెంత అల్లుకొని పోతున్నామంట. ఆ విధంగా మనం నిత్యం యొక్క భగవంతుని యొక్క నామాన్ని శ్రవణం చేయడం ద్వారా కానీ లేదా కీర్తించడం వల్ల కానీ జపం చేయడంలో కానీ లేదా భక్తుల సాంగత్యంలో ఈ విషయాన్ని మళ్లీ 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 మనం చర్చించడం ద్వారా మన హృదయాంతలో ఉండే అన్ని రకాల కల్మిషాలు ఇక్కడ మనం ముందు చర్చించిన విధంగా ఇక నిద్ర, అజ్ఞానం, కామం, లోభం, తర్వాత యొక్క నిద్ర, తర్వాత మూర్ఖత్వం, విష కోరికలు ఇవన్నీ కూడా పూర్తిగా దూరమై మనం పరిపూర్ణ ఆనంద స్థితిని కలిగి ఉంటాం అన్నమాట. అయితే అటువంటి స్థితి మనం పెంపొందించుకోవాలంటే మనం ఖచ్చితంగా కృష్ణ యొక్క భక్తుల సాంగత్యంలోనే అది వీలవుతుంది. అది కూడా భక్తుల సాంగత్యంలోనే ఈ విషయాలను కూడా మనం చర్చించాలి. మరే అభక్తుల యొక్క సాంగత్యంలో కానీ లేదంటే లౌకిక పాండిత్యం కలిగిన వ్యక్తుల దగ్గర నుంచి కానీ ఈ కృష్ణ యొక్క లీలలు కానీ లేదంటే ఆయన చేతులు కానీ విన్నట్టయితే మనలో ఏ విధంగా కూడా పరివర్తన రాదు. అది పూర్తిగా మనని తిరిగి ఈ భౌతిక స్థితిలో బదిలయ్యే విధంగా చేస్తుంది అన్నమాట. అందువల్ల ఎవరైతే భక్తి స్థుతులు అభివృద్ధి చెందాలని కోరిక కలిగి ఉంటాడో లేదంటే కృష్ణ యొక్క ధామాన్ని చేరాలని తాపత్ర కలిగి ఉంటాడో అటువంటి వ్యక్తి అభక్తుల సాంగత్యాన్ని పూర్తిగా విడిచిపెట్టాలి. కృష్ణ యొక్క భక్తుల సాంగత్యాన్ని తీసుకుంటూ వారి యొక్క సూచనలకు అనుగుణంగా వారి సేవ చేస్తూ శుశ్రూష అంటే వారి సేవ చేసి వాళ్ళని సంతృప్తిపరిచి వారి సూచనలు తీసుకుని తద్వారా భక్తి సేవలో అభివృద్ధి చెందాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం అంటాం. అదేవిధంగా ఇక ప్రతి ఒక్కరు ఒక గమ్యం ఏంటంటే శ్రీకృష్ణుడే పరమ గమ్యం అని తెలుసుకుని నిత్యం భాగవత శ్రవణం తర్వాత భక్తులను శ్రవణం చేసి అటువంటి మనుషుడు కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని పూర్తిగా అవగతం చేసుకుని ఈ భౌతిక బద్ధస్థితి నుంచి విడిపడతాడన్నది మళ్ళా అదే శ్లోకంలో వివరిస్తా ఉంది. ఎవరైతే కృష్ణుని యొక్క దివ్యమైన లీలని కృష్ణ భక్తుల ద్వారా వింటాడో వారి యొక్క సూచన ప్రకారం నడుచుకుంటాడో అటువంటి వ్యక్తి కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుంటాడు. కంప్లీట్ గా అంటే ఇందులో ఏ కుసన కూడా కొంచెం కూడా తక్కువ ఎక్కువ లేకుండా. అయితే ఈ కృష్ణ సంబంధ విజ్ఞానం అనే విషయం తీసుకున్నైతే దీని మళ్ళ మూడు రకాలుగా ఇవ్వబడ్డది. ఒకటి బ్రహ్మజ్యోతి అవగాహన, రెండోది పరమాత్మ అవగాహన, మూడోది భగవాన్. ఈ మూడు రకాల సంపూర్ణ జ్ఞానంలో కూడా భగవాన్ అవగాహన అనేది పరిపూర్ణమైనది, ఇది సంపూర్ణం. ఎవరైతే కృష్ణుని యొక్క దివ్యమైన లీలల్ని నిరంతరం మనం చేస్తూ ఆయనకు భక్తి సేవలో స్థిరడే ఉంటాడో అటువంటి వ్యక్తి ఈ పరమాత్మ అనుభూతి కానీ ఆ బ్రహ్మజ్యోతి అవగాహన కానీ వాటి పట్ల అది ప్రేమేమీ లేకుండా అప్రయత్నంగా వాటిలో ఉన్న సంపూర్ణ జ్ఞానాన్ని సంపూర్ణంగా అవగతం చేసుకుంటాడు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందులో కృష్ణ సంబంధ విజ్ఞానాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అతడు భౌతిక బద్ధస్థితి నుండి విముక్తుడై, అంటే ఈ మెటీరియల్ బాండేజ్ అంటే నేను ఈ బద్ధస్థితిలో ఇరుక్కుపోవడం, అంటే ఈ దేహం ఎట్లా పోషించుకోవాలి, ఎట్లా ఈ యొక్క సుఖపెట్టుకోవాలి, ఆహార నిద్ర భయమైన కార్యక్రమం నుంచి, జన్మముచ్చు సంసారం నుంచి విడివడి ఆ యొక్క భక్తుడు కృష్ణధామానికి చేరుకోగలుగుతాడు. ఇక్కడ మనం ముందు చర్చించిన విధంగా భక్తి రకాల బీజాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ ఈ యొక్క బ్రహ్మాండాన్ని దాటి ఆధ్యాత్మిక లోకాన్ని ప్రవేశించి ఆధ్యాత్మిక ఉండే గోలోకధామ అయిన శ్రీకృష్ణధామాన్ని చేరుకుని అక్కడ ఆయన పాదాల చుట్టూ చేరి అతని చింత అల్లుకుని అక్కడ పుష్పములు ఫలములు తర్వాత ఇతర రకంగా భగవంతుడికి అర్పించి సంతృప్తి కలిగే విధంగా చేస్తాడు భక్తుడు. అటు విధంగా మన భక్తులతో బిజిని అభివృద్ధి చేసుకోవాలి. అయితే ఆ విధంగా మనం అభివృద్ధి చెందడానికి, ఈ కృష్ణ చిత్రంలో అభివృద్ధి చెందడానికి రెండు ముఖ్యమైన సాధనలని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అవేంటంటే ముఖ్యమైన శ్రవణము, రెండుది భక్తుల సాంగత్యం. ఇది పక్షికి రెండు లెక్కలు ఏ విధంగా ఉంటే అది సులభంగా ఆకాశంలో ప్రయాణం చేస్తుందో అదేవిధంగా భక్తుడికి నిరంతరం కృష్ణుని యొక్క నామ శ్రవణము తర్వాత భక్తుల యొక్క సాంగత్యం ద్వారా అతడు ఆధ్యాత్మిక ప్రగతి త్వరితగతిని అభివృద్ధి చెందుతూ కృష్ణుకి నామాన్ని త్వరితగతిని చేరుకోగలుగుతాడు అని ఇక్కడ దానిలో ఇవ్వబడింది అన్నమాట. అయితే ఈ భక్తిరత బీజం మనలో అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనలో ఈ భౌతికమైన ఈ యొక్క విషయలాభ కోరికలను కూడా పక్కన మనకి ఈ యొక్క పక్కన మొలకెత్తూ ఉంటాయి. వీటిని ఇక గురువు లేదంటే ఎవరైతే ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రగతి పొందుతున్నారో వారు మాత్రమే దాన్ని సులభంగా తీయగలుగుతారు. మనం దాన్ని తీయాలని మనం ప్రయత్నం చేసేటైతే ఆ యొక్క భక్తులతో బీజాన్ని మనం పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం అన్నమాట. అందువల్ల ఈ యొక్క విషయంలో భక్తి విషయంలోని మనం పరిపూర్ణంగా ఆధ్యాత్మిక గురువు మీద ఆధారపడి ఉండాలి. ఎవరైతే మనకి మార్గదర్శకంగా ఉన్నారు వారి యొక్క సూచనల ప్రకారం మనం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించాలన్నమాట. అలా కాకుండా మనం స్వప్రయత్నం ద్వారానో లేదంటే ఈ యొక్క శాస్త్రాన్ని నేను సొంతగా చదువుతూ నా సొంతగా భక్తి సేవ ఆచరిస్తాను అనే భావంతో ఈ యొక్క కృష్ణ లీలను మనం మననం చేసినట్లయితే మనం మన భక్తుల చుట్టూ ఈ యొక్క కలుపు మొక్కలను అభివృద్ధి చెంది ఇవి మనలో ఉండే భక్తుల్ని అవి పూర్తిగా దయచేస్తాయి. ఇక భగవంతుని నామశ్రవణము లేదంటే లీలలు అనే యొక్క నీరు భక్తులతను ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అదే సమయంలో ఈ పక్క నుండి కలుపు మొక్కలు కూడా అభివృద్ధి చెందుతాయి. అప్పుడు ఏదైతే నీరు ఆ మొక్కలకు వేస్తున్నామో ఆ నీరంతా కూడా ఈ కలుపు మొక్కలు స్వీకరించి భక్తి లత బీజానికి ఆ నీరు పోనివ్వకుండా ఆపేస్తాయి. అప్పుడు మనలో ఉండే సహజంగా ఉండే ఆ భక్తిలత బీజం నశించిపోతుంది. మనలో ఈ యొక్క కామ కోరిక లేదంటే భౌతిక విషయంలో కోరికలన్నీ కూడా అభివృద్ధి చెంది మనం భక్తి సేవలో ఉంటాము కానీ ఎప్పటికీ మనలోని ఇటువంటి దుర్గుణాలు దూరం కాకుండా అట్లా ఈ యొక్క కృష్ణ జీవితంలో పూర్తి ఆనందాన్ని అనుభవించకుండా మనం నిరంతరం తప్పిస్తూ ఉంటాం అన్నమాట. ఇంతకాలం మనం కృష్ణ జీవితం ఆచరిస్తున్నా కూడా నేను కృష్ణ జీవితం సరైన అవగాహన పొందలేదు లేదా అభివృద్ధి చెందలేదు అని తప్పిస్తూ అంటే చింతిస్తూ ఉంటాం అన్నమాట. అందువల్ల ఆ యొక్క కొలబద్ద ఏంటంటే మనం మనలోని ఎంత శాతం భౌతిక లాభ కోరికలు తగ్గాయి, ఎంత శాతం కృష్ణుడి పట్ల కృష్ణు యొక్క భక్తి సేవల పట్ల లేదా మనకి ఆధ్యాత్మిక గురువు లేదా మనకి ఇష్టం సూచనల పట్ల మనం ఎంత శాతం ఆసక్తి చూపిస్తున్నాం మొగ్గు చూపిస్తున్నాం అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మన యొక్క కృష్ణ చేతన అభివృద్ధి. అందువల్ల ఈ యొక్క కృష్ణుని దివ్యమైన లీలని మనం అధికాధికంగా ఎక్కువగా మనం శ్రవణం చేయడం ద్వారా మన కృష్ణ యొక్క సేవలో ఎక్కువగా నిపుణం కావడం ద్వారా తర్వాత భక్తుల సాంగత్యంలో ఉండడం ద్వారా మన యొక్క భక్తి సేవని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఈ యొక్క శ్లోకం సారాంశం. అదేవిధంగా నెక్స్ట్ రాబడే శ్లోకంలోని ఇక చెప్తూ ఉన్నాయి. యశోద అమ్మ తన తన్నయుడు ఒకప్పుడు మా ఇంటికి వచ్చి గోవును పాలు పెదుగుతూ ముందుపే దూడను విడిచిపెట్టను, ఆ ఇంటి యజమాని కోపించు అతడు కిలకిల నవ్వును అని భాష ఇంక ముందు భావనలు వివరిస్తున్నారు. అదేవిధంగా రుచికరమైన పెరుగు వెన్న పాలను తస్కరించి భుజించను, వానలు గుమ్ముగూడి దాంతో భాగం పంచుకును, తర్వాత అవి పొట్ట నుండి తినకపోయించు అవి కొండలనే బదులుకొట్టును. ఈ విధంగా వాళ్ళన్ని కూడా అల్లరి పనులన్నీ చేస్తూ ఉన్నారు ఇక బృందావనంలో ఉండే శ్రీకృష్ణుడు అతని పరివారం అంతా కూడా అని ఇక్కడ చెప్పబడుతుంది. అయితే ఇక్కడ మనం ముందు మన కీర్తనలో కూడా చదువుకున్నాం, యశోదనందన వ్రజనందన యముని తీర పనిహారి అని, తర్వాత వ్రజదిన రంజన అంటే వ్రజ అంటే బృందావనం, బృందావనంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆనందం కలిగించేవాడు శ్రీకృష్ణ భగవానుడు. అతను ఏ విధంగా ఆనందం కలిగిస్తున్నాడు, తన యొక్క దీవెన నీళ్ళతో వారి యొక్క ఇంట్లో అత్యంత అల్లరిశల పనులు చేసుకుంటూ వారిని ఆనందం కలిగిస్తున్నాడు. అయితే కృష్ణుడు ఒక బాల్యలే మరీ మరీ వాళ్ళు ఎక్కువగా చర్చించి దాన్ని ఆనందం పొందుతున్నాం. కృష్ణుడు దాకా యుక్త వయసులో కానీ లేదంటే పెద్దయిన తర్వాత కానీ ఆ దివ్యమైన ఆనందం మనం పొందాం. బాల్యంలోనే ఎక్కువ ఆనందం పొందుతాం. మన ఏ శాస్త్రంలో తీసుకున్నా, ఏ గ్రంథాలు తీసుకున్నా, కృష్ణుడు ఎంతమంది ఆచార్యులు కూడా, ఎంతమంది భక్తులు కూడా కృష్ణుడు యొక్క బాల్యల్ని మరింత మరింతగా వాళ్ళు చర్చిస్తూ ఉన్నారు. ఎన్నో రకాలు కీర్తించారు ఆ యొక్క లీలని. అంటే అంత గొప్ప మధురమైనవి ఆ యొక్క భగవంతుని దివ్యమైన నీళ్ళు. అందువల్ల ఇక జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేదితత్వ తక్వాదేహం పునర్జన్మ నైతి మామ సజ్జన. ఎవరైతే భగవంతుని దివ్యమైన లీలని, దివ్యమైన కర్మల్ని ఎవరైతే మన్నం చేస్తాడో అటువంటి వ్యక్తి ఈ యొక్క జన్మలో ఈ భౌతిక జగత్ తీసుకోడు, తిరిగి ఆధ్యాత్మిక పుణ్యాన్ని చేరుకుంటాడు, ఈ భౌతిక జగత్కు రాణి రాడు అని ఈ యొక్క 4వ అధ్యాయం 9వ శ్లోకంలో వివరిస్తోంది. అందువల్ల మనం మన దొరికిన ఈ కృష్ణ చైతన్యాన్ని జారవేసుకోకుండా దాన్ని సుస్థిరం చేసుకుని భగవంతుని దివ్యమైన నీళ్ళను మన్నం చేసుకుంటూ భక్తుల సాంగత్యంలో తర్వాత కృష్ణ యొక్క దివ్యమైన నామాన్ని ఎటువంటి అపరాధాలు లేకుండా జపం చేస్తూ ఈ యొక్క భాగవతాన్ని నిత్యం మన్నం చేయడం వల్ల మనలో భక్తి అలవడుతుంది. భాగవతే ఉత్తమ శ్లోకి భక్తి భగవతి హైస్తకి అని ఈ యొక్క భగవతం శ్రీమద్ భాగవతం 1వ స్కంధం 2వ అధ్యాయం 18వ శ్లోకం వివరిస్తుంది. అందువల్ల నష్టప్రాయ శబద్దేశు నిత్యం భాగవత సేయ. అందువల్ల అన్ని రకాల నష్టాలను కూడా పూర్తిగా పోయి అబద్ధ దేశం మనం అబద్ధత కలిగి ఉన్నాం, బద్ధతగా లేము. ఈ భౌతిక ప్రపంచంలో అబద్ధత ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితి మనం రక్షించబడతాము నిత్యం భాగవత సేవయ. ఎవరైతే నిరంతరం భాగవతాన్ని సేవిస్తూ ఉంటాడో, భాగవతాన్ని మనం చేస్తూ ఉంటాడు. ఇంకా ఇంకో విషయాన్ని గమనించాలి, భాగవత సేవ అంటే భాగవతం రెండు రకాలుగా ఉంది, వ్యక్తి భాగవతం, గ్రంథ భాగవతం. గ్రంథ భాగవతాన్ని మనం శ్రవణం చేయడం ద్వారా మనం ఈ శక్తిని పొందగలుగుతాం. వ్యక్తి భాగవతం అంటే ఎవరైతే ఆ భాగవత గ్రంథాన్ని ప్రకారం నడుచుకుంటున్నాడో ఆ వ్యక్తికి సేవ చేయడం ద్వారా మనం ఇక అబద్ధత నుంచి రక్షించబడతాం. తర్వాత అన్ని రకాల నష్టాలు మనం తొలగిపోయి మన యొక్క కృష్ణ సన్నిధాన్ని, కృష్ణ యొక్క భక్తిని అభివృద్ధి చేసుకుంటూ ఆయన దీమైన జ్ఞానాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటాం అనేది ఇక ముఖ్య విషయం. అందువల్ల మనకి చిల ప్రభుత్వాలు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం ఈ యొక్క శ్రీమద్ భాగవతం. ఎందుకంటే ప్రస్తుత సమాజంలో ఈ భాగవతం అనేది దొరకడం చాలా కష్టం. భగవద్గీత ఇతర గ్రంథాలన్నీ కనిపిస్తున్నాయి, కానీ భాగవతం అంటే ఎవరో ఎక్కడ కూడా చాలా మంది తెలియదు. అందువల్ల ప్రభుత్వాలు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశం భాగవతం ధర్మం. ఈ భాగవతాన్ని మనం నిత్యం మనం చేయడం ద్వారా, నిత్యం శ్రవణం చేయడం ద్వారా పర్ఫెక్ట్ గా శ్రవణం అంటే మళ్ళా ఇంకొక విధంగా కూడా వస్తుంది. శ్రవణం కేవలం ఈ యొక్క గ్రంథాలు ఉండే విషయాలని కూడా మీ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ శ్రవణం అంటే దీన్ని విన్న తర్వాత దాన్ని మళ్ళా మన్నం చేయడం, దాని మీద కాంటెంప్లేట్ చేయడం, మంటే పరిపరివేదలుగా మనం చేయడం, తర్వాత దాన్ని మన ఆచరణలో పెట్టినప్పుడే ఆ విందానికి అర్థం ఉంటుంది. లేదంటే ఆ విందానికి ఏం అర్థం ఉండదు. ఇక్కడ నేను చెప్పింది మీరు విన్నారు, మళ్ళా మన కార్యక్రమం చేసినట్టు అర్థం. అంతేకాకుండా ఏవైతే విషయాలు ఈ భాగవతం నుంచి మనం తెలుసుకున్నామో ఆ విషయాల్ని తిరిగి తిరిగి మనం చేయాలి. దాని మీద కాంటెంప్లేషన్ అంటే ఎట్లా నేను నా ప్రత్యక్ష జీవితంలో ఆచరణలో పెట్టుకోవాలి, ఈ విధంగా ఆలోచించాలి. లేదంటే ఆ యొక్క సూత్రాలు ఆధ్యాత్మిక గురించి కానీ లేదంటే మార్గదర్శక వ్యక్తుల గురించి కానీ తెలుసుకోవాలి. దాన్ని ప్రత్యక్షంగా తన జీవితంలో అమలు చేసుకున్నప్పుడే మన జీవితం ఆనందకరంగా అవుతుంది, ఎంతో దివ్యమయంగా కృష్ణ జీవితంలో మనం అభివృద్ధి చెందాం, సుస్థిరుడిగా ఉంటాం. అంటే కృష్ణాకాశంలో మనం ఎటువంటి ఒడిదిడలు లేకుండా స్థిరంగా ఉండగలుగుతాం. లేదంటే మనం కృష్ణ జీవితంలో స్థిరంగా లేకుండా చిన్న చిన్న కథలుగా మనం డిస్ప్లేపోతూ ఉంటాం. కృష్ణ జీవితంలో మనం ఆ యొక్క ప్రతి వ్యక్తులతో కూడా మనం కొట్లాటలతోనూ కలతలతోనూ పూర్తిగా గజిబిజిగా ఉంటుంది జీవితం అంతా కూడా. కానీ ఈ భాగవత ధర్మం ప్రకారం మనం ఈ యొక్క భాగవతాన్ని మన్నం చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ప్రకారం మనం నడుచుకున్నట్టయితే మనం కృష్ణ చైతన్యంలో స్థిరంగా ఉంటాం. ఇక్కడ ముందు మనం తెలిసిన విధంగా అతనిలో ఉండే అన్ని రకాల కలతల నుంచి కూడా తనకు తాను తానే రక్షించుకునే సమాజానికి పంపొందించుకుంటాడు. అంటే భాగవతం మనం చేయడం ద్వారా అన్ని రకాల కలతల్ని తను తాను రక్షించుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటాడని భాగవతం చెప్తుంది. అందులో అంత గొప్ప అవకాశం మనకి ఈ భాగవతం వినడం ద్వారా లేదా మన్నం చేయడం ద్వారా చదవడం ద్వారా మనకు లభిస్తుంది. అటువంటి గొప్ప అవకాశాన్ని మన పోపదారు మనకి ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సక్రమంగా తీసుకుని ఇక భగవంతుని దివ్యమైన నామాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే దివ్యమైన నామాన్ని ఎటువంటి అపరాధం లేకుండా స్థిరంగా జపించినట్టే నచ్చినట్టయితే అటువంటి వ్యక్తి కృష్ణ చైతన్యంలో త్వరితగతిని చాలా త్వరగా అభివృద్ధి చెంది కృష్ణ యొక్క జ్ఞానాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుని తన యొక్క సహజస్థితి అయిన సజ్జాన స్వరూపాన్ని అవగాహన చేసుకుని భగవంతుని ధామానికి చేరగలుగుతాడు అనేది ఇక్కడ సారాంశమంట. అందులో ఈ యొక్క శ్లోకంలో వారందరూ కూడా గోపాలికలు భక్తులు అందరూ కూడా నిరంతరం ఆ యొక్క భగవంతుని దివ్యమైన లీలని వాళ్ళు చర్చించుకుంటున్నారు. పరమ ఆకర్షణీయమైన అతని యొక్క భగవంతుని దివ్య లీలని వాళ్ళు చెప్పుకుంటూ ఆ యొక్క కృష్ణ చేసిన చెడు పనులని యశోదమంతా చెప్తూ ఆ ముద్దుల కుమారుడు యొక్క చేసిన కార్యమాలని యశోద కూడా వింటూ వాళ్ళు ఎంతో దివ్యమైన ఆనందాన్ని సంతృప్తిని పొందుతున్నారు అని చెప్తుంది. అవన్నీ లక్షణాలు కూడా పరిపూర్ణంగా శుద్ధ భక్తులుగా ఉండే లక్షణాలు ఇవన్నీ కూడా. ఈ శుద్ధ గోపవాసులు కావచ్చు, యశోదమాత కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్ణ శుద్ధ భక్తులు. అందువల్ల వారు నిరంతరం కృష్ణకు దివ్యమైన నామాన్ని కానీ చర్చించుకుంటూ ఎంతో దివ్యమైన ఆనందాన్ని పొందుతున్నారు. కానీ మనం అటువంటి దివ్యస్థితులు లేము కాబట్టి మనకి ఈ లీలలు మనకంత రంజింప చేయట్లేదు, అంటే మన హృదయాన్ని ఆనందం కలిగజేయట్లేదు. ఎందుకంటే మన హృదయం అంతా పూర్తిగా కలుషితంతో కలుషాలతో నిండిపోయింది కాబట్టి ఈ యొక్క విషయాలు మనం విన్నా కూడా మనలో ఎటువంటి పరివర్తన మనకి కలగట్లేదు. లైక్ బఫెలో బ్రెయిన్ అంటారు కదా, అంటే మందకొండిగా ఉండే బ్రెయిన్, బర్రె 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 మనసు. లైక్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ బర్రె వచ్చినప్పుడు ఈ యొక్క వెహికల్స్ వెళ్ళేవాడు కై ఆనుకుంటున్న అసలు ఒక్క పర్సన్ కూడా చెల్లించదు, అట్లా నవ్వులుతూ అలా ఒకసారి డ్రైవర్ కాస్త వస్తుంది అనమాట. వాడే ఆ డ్రైవర్ బండి పక్క తప్పించుకుని ఎలా వస్తుంది. కానీ అంటే అట్లా మన యొక్క మనసు మందగొండిపోయి ఉందన్నమాట ఈ యొక్క భవిష్యత్ కలమశాల చేత. ఈ భగవంతుని యొక్క దివ్యమైన లీలని ఆనందాన్ని అనుభూతిని పొందడానికి ఆశ చూపించట్లేదు. పూర్తిగా భౌతిక విషయాలు నమ్మకమై ఎట్లా ఈ జగత్తులో అనుభూతి పొందాలి కృష్ణుని కాకుండా అనే తపంతో ఉంది కాబట్టి అటువంటి వ్యక్తి కూడా ఈ కృష్ణు యొక్క దివ్యమైన నామాన్ని లీలల్ని నిరంతరం కీర్తించినట్లయితే లేదా జపించినట్లయితే లేదా విన్నట్లయితే పవిత్ర భక్తుల ద్వారా అటువంటి వ్యక్తి చాలా త్వరితగతిగా ఆ బద్ధస్థితి నుంచి విముక్తి అవుతాడు. క్రమక్రమంగా మెల్లిమెల్లిగా, వెంటనే కాదు త్వరితగతిగా మెల్లిమెల్లిగా అతడు లిబరేట్ అవుతాడు అని ఈ యొక్క సారాంశం అనమాట. అందులో మనందరం కూడా ఆ యొక్క గొప్ప శుద్ధభక్తి స్థాయికి చేరుకోవాలంటే ఆ యొక్క కృష్ణ యొక్క దివ్యమైన లీలని మనం పెర్ఫెక్ట్ గా శ్రవణం చేస్తూ మననం చేస్తూ ఆ యొక్క భక్తులకు సాంగత్యంలోని మన యొక్క భక్తుల సాంగత్యంలోని ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని. ఎప్పుడైతే మనం ఆ విధంగా చేస్తామో అప్పుడు ఏ విధంగా అయితే ఈ గోపాలు గోపపందులు బృందావనవాసులు యశోదమాత కృష్ణుని బట్ట నిరంతర తపన కలిగి ఉన్నారో ఆ యొక్క స్థితిని మనం పెంపొందించుకునే వాళ్ళవుతాం, చివరికి ఆధ్యాత్మిక జగత్కి చేరుకునే వాళ్ళవుతాం అండి. ఇది ఒక శ్లోకంలో ఉండే సారాంశం. ఇందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగచ్చు. యాత్రులకి విన్నపం 5 నిమిషాల్లోనే భగవంతుని దర్శనం ఉంటుంది 8 గంటలకల్లా. దయచేసి నో డౌట్ సార్, అందరికి పరిపూర్ణంగా అర్థమైందా? ఎస్ ప్రభుజీ. ఆ ప్రభు పుస్తక విత్తనం చేస్తున్నప్పుడు ఎంతో మంది వ్యక్తులతో ఆయన కలిసి తిరుగుతున్నప్పుడు అంటే కలిసినప్పుడు వాళ్ళ దగ్గర కూడా భక్తి ఉంది, కానీ వాళ్ళ భక్తి లేకపోతే నిజం భక్తిని అభివృద్ధి చేసుకుంటున్నారా అట్లా ఉంచుకుంటున్నారా అని, అది ఎంతవరకు నిజం అని అప్రబడుతున్నారు. అయితే బయట ఎవరైతే భక్తి ఆచరిస్తున్నారో అదంతా కూడా పూర్తిగా కామ్యం మిస్టర్ భక్తి, అంటే కోరికలతో కూడుకున్న భక్తి. నేను ఏ పని చేస్తానో దానికి ప్రతిఫలాన్ని ఆశ ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తారు. అటువంటి భావంతో వాళ్ళు భక్తి చేస్తారు కాబట్టి వాళ్ళు భక్తులుగా ఉంటారు, కానీ వారి కృష్ణుని బట్ల శరణాగతి పొందడం వారికి వీలు కాదు. అందువల్ల వారికి ఈ భగవంతుని యొక్క సందేశాన్ని పుస్తక రూపంలో వాళ్ళకి ఇచ్చి ఈ ప్రభుపాద యొక్క గ్రంథాలని వాళ్ళు మళ్లీ మళ్లీ చదవడం ద్వారా వాళ్ళు పరివర్తన ప్రారంభమవుతుంది. ఎందుకంటే పవిత్రమైన గ్రంథాలు ప్రభుపాద పుస్తకాలు, వీటిని చదవడం ద్వారా మనలో పరివర్తన ప్రారంభమవుతుంది. ఓకే, జయ శ్రీ శ్రీ రాధగోవింద్ భగవానికి, శిల ప్రభుపాదకి గౌరవ ప్రేమ అండి.